గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదినాభివృద్ధి చెందగలుగుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నా స్వాతంత్ర దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయులమైనటువంటి మనమంతా 76వ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. దాసత్వం నుండి విడుదల పొందటం అనేటువంటిది ఎలాంటిది అనేటువంటిది ఆ విడుదలను పొందినటువంటి వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం. మనము కూడా చాలామంది యొక్క దాసత్వంలో ఉండి చివరిగా బ్రిటిష్ వారి యొక్క దాసత్వం నుండి విడుదల పొందటం అనేటువంటిది జరిగింది. బైబిల్లో కూడా రకరకాలైనటువంటి దాసత్వం గురించి చెప్పబడింది. దానిలో అయితే ప్రాముఖ్యమైనటువంటి దాసత్వం ఏమిటంటే పాపం నుండి, సాతాను యొక్క చెర నుండి విడుదల పొందటం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఏ చెరలో పట్టబడకపోయినప్పటికీ ఈ చెరలో మాత్రం పట్టబడినటువంటి వారు ఎవరు ఉండరు. అది బైబిల్ చెప్పేటువంటి సత్యం. అయితే ఈ చెర నుండి విడుదల పొందిన వారి సంఖ్య మిగిలిన వారితో పోల్చినట్లయితే, అంటే విడుదల పొందనటువంటి వారి సంఖ్యతో పోల్చినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చాలా తక్కువ మంది మాత్రమే సువార్తను అంగీకరించేటువంటి వారిగా ఉండటం, దానికి లోబడి విధేయులై కొనసాగేటువంటి వారిగా ఉండటం అనేటువంటిదని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ చెర అనేటువంటిది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాపం నుండి, సాతాను యొక్క బానిసత్వం నుండి విడుదల అనేటువంటిది మనకు కావాలంటే ఇది క్రీస్తు యొక్క రక్తం వలన విశ్వాసం ద్వారా విమోచన పొందిన వారికి మాత్రమే దేవుడు తన ప్రజల అయ్యేందుకు తన కృపను అనుగ్రహించాడు. ఇంకా మరి ఏ నామం వలనను ఈ యొక్క రక్షణ అనేటువంటిది కలగదు. కేవలము ఒకే ఒక మార్గమును దేవుడు ఏర్పరిచున్నాడు. అదేమిటంటే విశ్వాసము ద్వారా, క్రీస్తు యొక్క రక్తమునందు విశ్వసించుట ద్వారా పాపముల క్షమాపణ నిమిత్తమై దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణను మనము ఉచితముగా పొందగలుగుతున్నాము. దీని గురించి నీవును నేనును చేయవలసినటువంటిది మరి ఏమీ లేదు. కేవలము విశ్వాసం అనేటువంటిది మాత్రమే క్రీస్తు కార్చినటువంటి ఆ యొక్క రక్తమును బట్టి నీకు క్షమాపణ కలుగుతున్నది అనేటువంటి ఆ యొక్క నమ్మకమును మాత్రమే నీవు కలిగి ఉండవలసి ఉన్నావు. ఈ యొక్క చెర నుండి స్వాతంత్రం పొందాలంటే, రక్షణ పొందాలంటే, విముక్తిని మనం పొందాలంటే మనం గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క బానిసత్వం నుండి పొందేటువంటి విడుదల అనేటువంటిది ఇది కేవలము ఆత్మకార్యము అనేటువంటిది మొట్టమొదటిగా మనం గ్రహించవలసి ఉంటుంది. చాలామంది వారి రక్షణ సాక్ష్యం చెప్పేటప్పుడు వారు తామేదో చేసినట్లుగా, తాము చాలా ప్రయాసపడినట్లుగా, దాని వలన ఈ రక్షణ వారికి కలిగినట్లుగా కొంతమంది ఫీల్ అయ్యేటువంటి వారు ఉంటూ ఉంటారు, చెప్పేటువంటి వారు అంటూ ఉంటారు. కానీ మనుషుడు ఏ విధముగాను దేవుడిచ్చేటువంటి ఈ యొక్క రక్షణను తన యొక్క శక్తి వలన, తన యొక్క క్రియల వలన పొందేటువంటిది కాదు. ఇది కేవలము దేవుడు ఉచితముగా మనుషునికి ఇచ్చేటువంటి రక్షణ అయి ఉన్నది. ఇది నీ యొక్క ప్రయత్నం వలన కలిగేటువంటిది కాదు, గాని ఆత్మకార్యమై ఉన్నది అనేటువంటిది మొట్టమొదటిగా మనం గుర్తించాలి, గమనించాలి. రెండవది, రక్షణకు సంబంధించినటువంటి ఆత్మ యొక్క ప్రేరణకు వ్యక్తి పూర్తిగా విశ్వాసంతో లోబడటం వలన ఇది జరుగుతూ ఉంటుంది. మనము వాక్యాన్ని వినేటప్పుడు హృదయములో కదిలించబడతాము. మన హృదయము మనకు చూపించబడుతుంది దేవుని యొక్క వాక్య వెలుగులో. ఆ సమయములో కొంతమంది దానికి లోబడేటువంటి వారుగా ఉంటారు, కొంతమంది దాన్ని విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎక్కువ మంది దానిని విడిచిపెట్టేసేటువంటి వారుగానే ఉంటారు. అయ్యో, ఇవన్నీ మనకెక్కడవుతాయి బాబు, ఇవన్నీ మనం పెట్టుకున్నట్లయితే ఈ లోకంలో మనము ముందుకు అడుగు వేసేటువంటి పరిస్థితే లేదు, ఇది అయిన వాళ్ళకి ఏదైనా చూసుకుంటారులే, మనకైతే మాత్రం అయ్యేటువంటిది కాదు ఇది అని వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. కొంతమంది వాక్యం విన్న తర్వాత, తాము హృదయంలో గ్రొచ్చబడిన తర్వాత ఆ ఆత్మ యొక్క ప్రేరణకు లోబడేటువంటి వారుగా ఉండి దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క రక్షణను పొందవలనని, దేవుని నామమందు విశ్వసించి క్రీస్తు కార్చినటువంటి యొక్క రక్తమును బట్టి తమకు పాప క్షమాపణ కలగనై ఉన్నదని విశ్వసించి విశ్వాసము ద్వారా ఈ రక్షణను పొందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆత్మ యొక్క కార్యం మనలో జరగాలి అని అంటే జనరల్గా ఆత్మ పనిచేయగలిగినటువంటి వాతావరణం అనేటువంటిది ఉండాలి. దీనికి తోడు అక్కడ వాక్యం అనేటువంటి ఖడ్గం అనేటువంటిది పనిచేస్తూ ఉండాలి. ఆ సమయంలో ఆత్మకార్యం అనేటువంటిది జరగటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఇది సాధారణంగా శుద్ధ హృదయం కలిగి దేవుని చిత్తానికి సంపూర్తిగా లోబడినటువంటి దేవుని బిడ్డలు చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలకు దేవుడిచ్చేటువంటి రెస్పాన్స్గా అది ఉంటూ ఉంటుంది. చాలా చోట్ల కూటాలు అనేటువంటివి పెడుతూ ఉంటారు, ఉజ్జీవ సభలు అనేటువంటివి పెడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ అదంతా అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఆ యొక్క ఆత్మకార్యాన్ని అంచనా వేయాలి, ఎంత మేరకు జరిగింది ఆత్మకార్యం ఇక్కడ అని మనం చూచినట్లయితే కొత్త ఆత్మలు అనేటువంటివి ప్రభు యొద్దకు చేర్చబడటం అనేటువంటిది చాలా చోట్ల అది జరగదు. ఏదో చేతులు పైకెత్తారు అన్నట్లుగానే ఉంటుంది, కానీ వారు నిలిచి ఉండేటువంటి రక్షణను పొందినటువంటి వారుగా వారు ఉండరు. వారు ఏదో కూటానికి వచ్చారు, పాటలు పాడారు, సంతోషంగా అక్కడ ఏమైనా భోజనాలు పెడితే తిన్నారు, చేశారు, అయిపోయింది, కూటాలు ముగిసిపోయినాయి. ఈ రకంగానే చాలా చోట్ల కూటాలు అనేటువంటివి ఉంటున్నాయి, కానీ ఆ కూటాల తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలితం అనేటువంటిది, ఆ రావలసినటువంటి కోత అనేటువంటిది ఉండట్లేదు. పంట కోసం చూచినప్పుడు ఆ పంట ఏ మాత్రము మిగలటం లేదు. దీని కారణం ఏంటంటే చాలా చోట్ల ఎక్కడైతే వాక్యాన్ని బోధించేటువంటి వారు ఉన్నారో అదే విధంగా ఈ కూటాలని అరేంజ్ చేసేటువంటి వారు ఉన్నారు. ఈ కూటం ఎక్కడైతే జరుగుతుందో ఆ సంఘములో వారు వీరందరూ కూడాను ఏదో ఒక లోటులో ఉండటం వలన మనం ఆశించిన మేరకు ఈ కోత అనేటువంటిది, పంట అనేటువంటిది మనము చూడలేకపోతున్నాం. మనుషులు తక్కువ మందిగా ఉన్నటువంటి యొక్క సంఘములలో సహితము వారు నిజముగా ప్రార్థించేటువంటి వారుగా ఉన్నట్లయితే, దేవునికి దగ్గరగా నడిచేటువంటి వారుగాను, దేవునికి భయపడుతూ ఆయన యొక్క వాక్యమునకు లోబడుతూ జీవించేటువంటి వారుగా ఉన్నట్లయితే, వీరు కూటాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగిలిన వారి వలె ఏదో క్యాన్వాస్ చేసి లేకపోతే అనౌన్స్మెంట్లు అవి ఇవి చేసి ఏదో మేళతాళాలు లేకపోతే ఎన్నో పాటలు అనేటువంటివి వీటి వలన ఏదో ఆత్మ ఫలితాన్ని చూడాలని ఆశించేటువంటి వారుగా వారు ఉండరు. కానీ వారు మేము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మా మొరను విని ఆయన కార్యమును మా మధ్య జరిగించనై ఉన్నాడు అనేటువంటి యొక్క దృక్పథంతో మొట్టమొదటిగా తమను తామును పరిశోధించుకొని తమను చక్కబెట్టుకొని ఆ తర్వాత కూటముల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ తన కార్యమును జరిగించేటువంటి వాడుగా చాలా చోట్ల ఉంటూ ఉన్నాడు. ఇలాంటివి జరగటం మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటివన్నీ కూడా ఏంటంటే ఇక మనుషులు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు ఇలా జరిగినాయి, వీడియోలు తీసుకోవటానికి సాంబార పడటానికి ఉపయోగపడేటువంటివి మాత్రమే, కానీ దేవుడు ఆశించేటువంటి కార్యం అక్కడ జరిగేటువంటిదిగా ఉండదు. దేవుని యొక్క కృపను బట్టి వాక్యమును విన్న తర్వాత దేవుని యొక్క క్రియ మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దానికి రెస్పాన్స్గా మనము మనల్ని తగ్గించుకొని దేవుడు ఆశించే రీతిగా మన యొక్క తప్పిదములను గ్రహించుకొని పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నట్లయితే అప్పుడు విశ్వాసము ద్వారా దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ రక్షణ భాగ్యాన్ని పొందిన తర్వాత సహితము నీవు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈ రక్షణ అనేటువంటిది ఒక దినముతో గడిచిపోయేటువంటిది కాదు. అది నీవు రక్షణ పొందినటువంటి తర్వాత కూడా నీ యొక్క జీవితాంతము దేవుని నిమిత్తమై ఒక విశ్వాసిగా ఆత్మ సంబంధమైన పోరాటమును కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది పెద్దవారికి ఉంటుంది, చిన్నవారికి ఉంటుంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అనేటువంటిది ఎన్నో సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వారికి, నడుచుచున్నటువంటి వారికి, ఇప్పుడే ప్రారంభించినటువంటి వారికి అందరికీ కూడా ఉండేటువంటి ఈ ఆత్మ సంబంధమైన పోరాటం అనేటువంటిది కామన్గా ఉండేటువంటి విషయమై ఉంటుంది. నీవు దేవునికి సన్నిహితముగా ఉండి మరి ఎక్కువ ఆయనతో నడవాలని ఆశించిన కొలది నీకు లోకముతో ఎదురయ్యేటువంటి పోరాటములు ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే అందరూ వెళ్ళేటువంటి రీతిలో నువ్వు వెళ్ళవు, అందరూ నడుచుకునేటువంటి మార్గంలో నువ్వు నడుచుకునవు, అందరు చేసే విధంగా నీ యొక్క పనులు చేసేటువంటి వాడవుగా ఉండవు. కాబట్టి నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారితోటి, నీవు కలిసి పనిచేసేటువంటి వారితోటి, నీవు ఎక్కడైతే సంఘంలో అటెండ్ అవుతున్నావో వారితో అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో విభేదించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉండవచ్చు. ఈ దినాల్లో సంఘాల్లో జరిగేటువంటిది ఏంటంటే లోకముతో రాజీ పడిపోవటం అనేటువంటిది చాలా వరకు జరుగుతూ ఉన్నది. లోకము ఏ రీతిలో అయితే వెళుతున్నదో ఆ ఇదంతా కామన్ అయిపోయిందండి. కాబట్టి ఈ విధంగా మనం చేయకపోతే ఉండలేమండి. మనము నిక్కచ్చిగా పోవాలంటే దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి ఆ యొక్క వాక్యము చూపునే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని అంటే మనకు అయ్యేటువంటిది కాదండి. మీరు చెప్పే విధంగా ఉండాలని అంటేనండి ఏ ఒక్కరు గుడికే రారండి. ఈ గుళ్ళన్నీ ఖాళీగా ఉండాల్సిందేనండి. పాస్టర్ గారు, పాస్టర్ గారి భార్య, వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే అక్కడ ఉంటారండి, అంతే తప్ప మిగిలిన వారెవరు వచ్చేటువంటి పరిస్థితి లేదండి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్స్ సహితము, సంఘ కాపర్లు సహితము, అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. కాబట్టి మిగిలిన వాళ్ళు అందరూ ఏది చేస్తున్నారు ఆ విధంగా చేయండి. వాళ్ళతో పీచీలు ఏం పెట్టుకోకండి. వారే మార్గంలో వెళుతున్నారో అదే మార్గంలో వెళ్ళండి. అయితే గుడికి మాత్రం వస్తూ ఉండండి, ఏం పర్వాలేదు అని చెప్పేటువంటి విధంగా బోధలు సహితము మారిపోతూ ఉన్నాయి. ఇది విచిత్రమైనటువంటి వాతావరణంగా పరిణమిస్తూ ఉన్నది. మనం ఈ లోకంలో చుట్టూ చూచినప్పుడు ఎలా ఉంటుందంటే పలాని బిషప్ గారే ఇలా చేశాడండి, పలాని పెద్ద ఆయనే ఇలా చేశాడండి, పలాని ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రసంగికుడే ఈ విధంగా చేయటంలో తప్పు లేదని చెప్పాడండి. ఇలాంటి వార్తలు మనం చాలాసార్లు వింటున్నాం. మన గురువు, మనలను నడిపించేటువంటి నాయకుడు అనేటువంటి వారు ఈ లోక సంబంధులైనటువంటి వారు కారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తున్నదో, నీ యొక్క మనసాక్షిని ఏ విధంగానైతే అది నడిపిస్తున్నదో, నిన్ను ఏ విధంగా చేయబట్టుకుని ముందుకు సాగే విధంగా దేవుడు నీతో తన యొక్క వాక్కును తెలియజేస్తూ ఉన్నాడు, దానిని నువ్వు ఫాలో అయ్యేటువంటి వాడుగా ఉండాలి. కాని మనుషులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, మరొకరు మనకు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి వారుగా ఉండవలసినటువంటి వారే తప్ప వాక్యం యొక్క స్థానములో మనల్ని నడిపించేటువంటి వారు మాత్రం కారు అని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటుంది. మనము ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పోరాటంలో నిలిచి ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉండాలని అంటే విశ్వాసం అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది చాలా చాలా అవసరము. చాలాసార్లు మనం ఈ లోక రీతిగా మిగిలినటువంటి వారందరూ పొందేటువంటి ఈ బెనిఫిట్స్ అనేటువంటివి, మెటీరియల్ బెనిఫిట్స్ అనేటువంటివి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేటువంటివి, ఇలాంటివన్నిటినీ కూడాను మనం కోల్పోతున్నామేమో, ఎందుకు నన్ను నేను ఇంత పచ్చం పెట్టుకొని ఈ విధమైన శ్రమ పడాలి, ఈ విధమైనటువంటి విధంగా నన్ను నేను దూరం చేసుకోవాలి ఈ బెనిఫిట్స్ అన్నిటి నుండి అనేటువంటి తత్వం మనలోనికి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు దేవుని యొక్క వాక్యము నిమిత్తమై పొందేటువంటి ప్రతి విషయంలో మనకు దేవుడు సహాయం చేయనై ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం విశ్వసించేటువంటి వారంగానే ఉండాలి. మనము ఒక దినమందు దేవుని యొక్క కృపను చూడబోతున్నామని నిరీక్షించేటువంటి వారుగా సహితం మనం ఉండవలసి ఉన్నది. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ అనేటువంటివి ఈ రెండు కూడాను విశ్వాస జీవితంలో కొనసాగటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాలు. ఇవే కాకుండా ఇంకొన్ని కూడా అవసరమైనవి ఉన్నవి. అయితే ఈ రెండు బహు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచినటువంటి వాడవుగా ఉండాలని అంటే దేవునితో నీవు గడిపేటువంటి సమయం అనేటువంటిది తప్పనిసరిగా నీకు ఉండవలసిన అవసరం ఉన్నది. చాలా మందికి ప్రార్థన అంటే వాళ్ళకు తెలిసినటువంటిది ఏంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించినటువంటి ప్రార్థన, లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆరాధించేటప్పుడు మనకి ఏదైనా అవసరతలు కనుక ఉన్నట్లయితే వాటిని గురించి అందరితో కలిసి కాసేపు మనసులో ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది, లేకపోతే పాస్టర్ గారికి చెప్పి ఇతరులకు చెప్పి మన నిమిత్తం ప్రార్థన చేయమని కోరటం అనేటువంటిది, ఇది మాత్రమే ప్రార్థన అనేటువంటి యొక్క తప్పైన అభిప్రాయంలో చాలామంది ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది స్నానం చేసి వచ్చిన తర్వాత ఏదో ఒక పటం దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగించి దండం పెట్టుకోవటం అనేటువంటిది జరిగేటువంటి అంశంగా కొంతమందిలో ఉంటూ ఉంటుంది. హిందువులైనటువంటి వారు, మిగిలినటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి వారు, ఈ రకంగా చేసేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాము. క్రైస్తవులు సహితం ఇలాంటి వారు తయారయ్యారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఏదో క్రీస్తు పటం ఒకటి పెట్టుకొని ఆ పటం దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఏ స్నాయన అని అక్కడికి వెళ్ళి ఏదో ఒక 2 నిమిషాలు ముచ్చట ప్రార్థన చేసి చిన్నపిల్లవాళ్లగా వచ్చేసి మిగిలిన బ్రతుకునంతా కూడాను తమ ఇష్టానుసారంగా గడిపేటువంటి వారుగా వారు ఉంటున్నారు. ఒక విశ్వాసిగా ఉంటూ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ నువ్వు సంబరపడిపోతున్నావు అంటే చాలా తప్పైనటువంటి బాటలో నీవు ఉన్నావని నువ్వు గమనించవలసి ఉన్నది. నీకు విశ్వాసము అనేటువంటిది కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో నీవు గడపాలి అనేటువంటి యొక్క ఆశ అనేటువంటిది నీలో స్వతసిద్ధంగా కలగవలసి ఉన్నది. సాతానుడు ఈ ఆశ లేకుండగా తొలగించేసేటువంటి వాడుగా ఉంటాడు. విశ్వాసులైనప్పటికీ ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటువంటి వారముగా మనము ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏదో పనుల భారం వలన మనం ఆయన యొక్క సన్నిధిలో గడిపేటువంటి సమయమును పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఏదో సాకులు చెప్పి తప్పించుకునేటువంటి వారంగా ఉంటాము. ఆ ఈరోజు బాగా అలిసిపోయానులే, బాగా ప్రయాణం చేసి వచ్చానులే, ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకునేటువంటి వారంగా మనం ఉంటుంటాము. ఆ ఇప్పటి వరకు మనము ఉన్నదంతా ఏంటి, అక్కడికి వెళ్ళి గుళ్ళో ఉన్నదంతా ప్రార్థన కదా, ఏంటి అది జాలే అన్నట్లుగా కొంతమంది యొక్క బ్రతుకులో ఉంటూ ఉంటారు. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థన అనేటువంటిది నోటి నుండి రాదు. ఈ సమయంలో మనం నోరు తెరిచి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక దినము నువ్వు ప్రార్థనను ఎగ్గొట్టావంటే రెండో దినం కూడా ఎగ్గొట్టాలనిపిస్తుంది, మూడో దినం నాకు మరింత ఎక్కువ అవుతుంది. అది ఈ విధంగా దేవుని నుండి తప్పిపోయేటువంటి వారు ప్రార్థనా జీవితంలో అనేక మంది ఉన్నారు. వారు ఏదో మొట్టమొదటిగా ఒక రోజే కదా అనుకుంటే ఆ తర్వాత దినము ఈ విధంగా కొన్ని దినముల పాటు, ఆ తర్వాత కొన్ని వారముల పాటు, ఆ తర్వాత అసలు ప్రార్థనే వదిలివేసేటువంటి వారు అనేక మంది విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ విధంగా కాదు, దేవునితో గడిపేటువంటి ఆ సమయం అనేటువంటి దానికి నీవు తప్పనిసరిగా ఒక టైం స్లాట్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని ఆ టైంను పాటించేటువంటి వాడుగా ఉండి తీరవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే ఈ విశ్వాస జీవితంలో నీవు సాగగలిగినటువంటి పరిస్థితి బహు తక్కువ. ఎక్కడో ఒక చోట తప్పిపోతావు, ఓ దానిలో తప్పిపోయాను కదా ఇంకో 4 తప్పులు చేస్తే మాత్రమే ఏంట్లే అనే ఉద్దేశంతో ఇంకొన్ని 4 తప్పులు చేస్తావు, ఈ నా పని అయిపోయిందిలే అనుకుని ఆ తర్వాత విశ్వాసం నుండి దూరంగా తొలగిపోయేటువంటి వాడుగా నీవు ఉండగలవు. ఇది బహు సున్నితమైనటువంటి విషయము, బహు ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము ఫాలో అవ్వవలసినటువంటి అవసరము మన జీవితంలో ఉన్నది. ఇక రెండవది ఏంటంటే, వాక్యమును చదివేటువంటి విషయంలోను దానిని ధ్యానించేటువంటి విషయంలో సహితము నీవు వినయ మనస్కుడు వై ఉండి నేర్చుకునేటువంటి వాడుగా ఉండి దానిపై సమయమును గడిపేటువంటి వాడుగా ఉండాలి. చాలా మందికి ఆ వాక్యము ఏముంది, అక్కడ వాక్యం ఏదో అక్కడక్కడ కొంచెం అర్థమయ్యే విధంగా ఉంది, కానీ మిగిలినదంతా కూడా ఏదో ఇస్రాయేల్ ప్రజలు అంటాడు, అక్కడ ఏదో రాజు అంటారు, లేకపోతే ప్రవక్త అంటాడు, పైన ఒకటి చెప్తాడు, కింద కూడా చెప్తాడు, పై వచనానికి కింద వచనానికి ఏ కనెక్షన్ ఉండదు. ఇలాంటివన్నీ నాకు అసలు అర్థమై కావట్లేదు, అది బైబిల్ ఎలా చదువుతున్నారో ఏంటోనండి అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ అంటే చాలా మందికి దానికి సంబంధించినటువంటి అవగాహన ఏమిటంటే, మనకి ఏదైనా తలనొప్పి వచ్చినప్పుడు, కుదరని వ్యాధి వచ్చినప్పుడు, మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మనకు ఏ మార్గము ఇతర మార్గములు ఇక లేనప్పుడు, అప్పుడు దాన్ని తల దగ్గర పెట్టుకోవటము, లేకపోతే దాన్ని చేతిలో వెనక తీసుకొని మొక్కుకోవటము, ప్రార్థన చేయటము, అలాంటివేవో గానండి మిగిలినటువంటి టైంలో అది చదివినందువల్ల నాకైతే ఏమీ బెనిఫిట్ ఏమీ అనిపించట్లేదండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే, అందరికీ వాక్యం అనేటువంటిది అర్థమయ్యేటువంటి రీతిలో ఉండదు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం అనేటువంటిది, బైబిల్ని చదివేటువంటి పద్ధతి అనేటువంటిది ఉన్నది. బైబిల్ని చదవటానికి హిస్టరీ అనేటువంటిది, అది ఏమి జరిగింది, ఏ కాలంలో ఏం జరిగింది, ఆ సమయంలో రాజులు ఎవరున్నారు, ఆ సమయంలో ప్రవక్తలు ఎవరున్నారు, ఆ సమయంలో ఉన్నటువంటి భాష ఏ విధంగా ఉంది, ఆ సమయంలో ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడాను తెలుసుకొని, బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని మనము జాగ్రత్తగా ఇప్పటికే అనేక మంది దాన్ని స్టడీ చేసి మనకు అందించినటువంటి సమాచారం ఎంతో ఉన్నది. లోకములో మనం చూచినట్లయితే ఈ యొక్క బైబిల్ మీద జరిగిన పరిశోధన మరి ఏ పుస్తకం మీదనూ జరగలేదు. ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, ఎంతోమంది పరిశోధన అనేటువంటిది జరుపుతూ ఉన్నారు. మూలాలకు వెళ్ళి ఆ భాషలో ఆ కాలంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటి దాని వరకు వెళ్ళి చిన్న చిన్న విషయాలలో సహితము దానికి దీనికి తేడా ఏమై ఉండొచ్చు, తేడా ఉంది కాబట్టి ఏమై ఉండొచ్చు దీనికి కారణం అనేటువంటిది చరిత్రతో పోల్చేటువంటి వారు ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ తోటి సరిపోల్చుకొని చూసుకొని దీని పరిశోధన అంతా కూడా చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనలో ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉన్నట్లయితే వీటిని మనం పరిశోధించి జాగ్రత్తగా తెలుసుకునేటువంటి విషయం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఊరికినే విషయం తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు, కానీ ఆ విషయము వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటి దానికి వెళ్ళి తమను లోబరుచుకునేటువంటి వారుగా ఉండరు. కొందరికి బిబ్లికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, ఆ వచనం చెప్తారు, ఈ వచనం చెప్తారు, క్రాస్ రిఫరెన్స్లు చెప్తారు, ప్యారలల్ వర్సెస్ చాలా చెప్తా ఉంటారు, ఇవన్నీ చెప్తా ఉంటారు, కానీ వాక్యానికి తమను తాము లోబరుచుకునేటువంటి వారుగా ఉండరు. నీవు ఎప్పుడు ఫలభరితంగా ఉండగలవంటే వాక్యాన్ని నీకు అన్వయించుకున్నప్పుడు, దానికి నీవు లోబడినప్పుడు మాత్రమే నువ్వు ఫలభరితమైనటువంటి విశ్వాసిగా ఉండగలవు. మిగిలినటువంటి టైంలో ఏంటంటే ఊరికిన బుక్కిష్ నాలెడ్జ్గా నీకు అది తెలుస్తూ ఉంటుంది, ఏమి జరిగింది అనేటువంటి విషయాలు తెలియచ్చు. మిగిలిన వారికంటే ఎక్కువ క్లారిఫికేషన్ నీ దగ్గర ఉంటూ ఉంటుంది బైబిలికల్ నాలెడ్జ్ అనేటువంటిది, అంతవరకే తప్ప నువ్వు ఫలభరితంగా ఉండాలంటే నీవు చదువులేని వాడబోయినప్పటికీ నీ వద్ద ఉన్న విశ్వాసం అనేటువంటిది వాక్యమును చదివిన తర్వాత దేవునికి నీవు ఎంత లోబడుతున్నావు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత సంఘం అనేటువంటిది ఉన్నది, మనం మర్చిపోకూడదు. సంఘములో మనం సభ్యులమై ఉన్నాము, దేవుని యొక్క అవయవములమై ఉన్నాము అంటే శరీరంలోని అవయవముల వలనే సంఘములో మనము ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవమై ఉండి మనము మన బాధ్యతను నిర్వహించవలసినటువంటి వరమై ఉన్నాను. ఇది జాగ్రత్తగా చూసుకునేటువంటి వరంగా మనం ఉండాలి. తర్వాత తరచూ ఆత్మ సంబంధమైనటువంటి ఆడిట్లు అనేటువంటివి చేసుకుంటూ తగిన విధంగా విశ్వాస జీవితాన్ని మనం చక్కబెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఆడిట్ చేసుకోవటం అంటే చాలా మందికి తెలుసు, మరి తెలీదు అంటే లెక్క చూసుకోవటం అనమాట. వెనకకు తిరిగి మనము ఏదైనా ఈవెంట్ జరిగేటప్పుడు ఏం చేస్తామంటే, ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లికి సంబంధించినటువంటి ఖర్చంతా కూడాను లెక్క రాస్తూ ఉంటాము. పెళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఖర్చు ఎంత అయింది, దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఏమైనా దోబరాగా ఎక్కువగా ఖర్చు పెట్టారా, ఖర్చు పెట్టవలసినటువంటి వాటికే ఖర్చు పెట్టారా, ఇవన్నీ వెనక తిరిగి చూసుకుంటూ ఉంటారు ఈ లెక్కలు అనేటువంటివి. అదే విధంగా మనం కూడాను మన విశ్వాస జీవితంలో మన జీవితం ఎలా కొనసాగుతున్నది, దేవుడు మన నుండి ఆశించేటువంటి రీతిగానే, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రీతిగానే, ఆయన చిత్తానుసారముగానే కొనసాగుతున్నదా అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే తప్పుదారి పట్టేసి అదే దేవుడు ఆశించేటువంటిది అనేటువంటి భ్రమనికి కలగటం వలన తప్పు త్రోవలో వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. కాబట్టి ఈ విశ్వాస సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆడిట్లు అనేటువంటివి మనం ఎంత ఎక్కువగా చేసుకునగలిగితే మన యొక్క విశ్వాస జీవితము అంత భద్రంగా ఉండగలదు. సంఘంలోని పెద్దల యొద్దకు వెళ్ళి మన సమస్యలను గురించి వారితో పంచుకొని మనము వారి యొక్క సలహాలను తీసుకుంటూ మనకు అవసరములను సంఘమునకు తెలియజేస్తూ, అంటే అన్ని విషయములు తెలియజేయమని నేను చెప్పట్లేదు, తెలియజేయగలిగిన విషయములను తెలియజేస్తూ వారి యొక్క ప్రార్థన అవసరములను వారి యొక్క సూచనలను సలహాలను తీసుకోవటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితం నుండి తొలగిపోవటానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గర్వం అనేటువంటిది, మూర్ఖత అనేటువంటిది రావటం వలన. సాతానుడు దేవుని యొద్ద ఉన్నటువంటి వాడే, అయితే ఆ తర్వాత గర్విష్ఠుడు అయిపోవటం వలన దేవుడు రోసివేయటం జరిగింది. అదే విధమైనటువంటి ఈ గర్వము మూర్ఖత అనేటువంటివి మనలో సహితము విశ్వాసులలో సహితము ఎప్పుడైనా ఎంటర్ కాగలవు, ఎలాగైనా ఎంటర్ కాగలవు. ఆ తర్వాత మనం ఇక లోబడేటువంటి విషయం అనేటువంటిది ఇక ఉండదు. ఆ నువ్వేంట్లే నాకు చెప్పేది, చిన్నవాడు ఏంట్లే చెప్పేది, ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని వాక్యం వినేటప్పుడు చిన్నవారు చెప్పేటువంటి మాటలు కొన్ని అవి దేవుడు వారి నోట మన యొక్క అవసరతను తీర్చే నిమిత్తం పలికించాడా అనేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. నువ్వు నిజంగా ఆశ కలిగినటువంటి వాడవైనట్లయితే, నీవు చిన్నవాడు పెద్దవాడు చెప్పేవారు ఎలా ఉన్నారు అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే, దేవుడే నీతో నేరుగా మాట్లాడగలిగిన స్థితిలో ఉండగలడు. ఆయన యొక్క ఆత్మ ద్వారా నీకు తను ఇవ్వవలసినటువంటి మెసేజ్ని రకరకములుగా తెలియజేసేటువంటి వాడై ఉంటాడు. కేవలము బోధన వినటం వలన, ప్రసంగాలు వినటం వలన మాత్రమే మనకు దేవుడు తన మెసేజ్ను తెలియచేయడు. అనేక విషయముల ద్వారా, మన చుట్టూ జరుగుతున్న విషయముల ద్వారా ఎన్నోసార్లు దేవుడు మనకు తన మెసేజ్ని తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత చిన్నవారి ద్వారా, పెద్దవారి ద్వారా, సామాన్యుల ద్వారా, అన్యుల ద్వారా సహితము దేవుడు మనకు అనేకమైన మెసేజెస్ తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి గర్వం అనేటువంటిది, మూర్ఖత అనేటువంటిది పక్కన పెట్టి మనము ఓపెన్ మైండెడ్గా దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపుతో నేర్చుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారమై ఉండవలసినది. చాలా మంది లోకం నుండి విడుదల పొందేటువంటి వారుగా ఉండరు. విశ్వాసులు మండి అని చెప్తారే గాని లోకము నుండి పొందవలసినటువంటి విడుదల అనేటువంటిది వారిలో ఏమాత్రం కనబడదు. వారి మాటలు చూస్తే అన్ని లోకానుసారమైనవే, వారి క్రియలు చూసినట్లయితే లోకం ఎటు పోతుందో కేవలం అటు పోయేటువంటి వారే. వారికి అన్యాచారముల నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఆచారములు ఇంకా పట్టింపు, కులము అనేటువంటిది ఒక పట్టింపు, ధనాపేక్ష అనేటువంటిది ఒక పెద్ద వ్యామోహము, ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల లోకం నుండి విడుదల పొందేటువంటి వారిగా వారు ఉండరు. లోకము నుండి విడుదల పొందకపోయినట్లయితే నువ్వు దేవునికి పూర్తిగా నీ పొటెన్షియల్ ఎంతైతే ఉన్నదో అంత మేరకు దేవునికి విధేయుడవై జీవించేటువంటి స్థితిలో నీవు ఉండలేవు. ఎందుకంటే నీకున్నటువంటి ఆ పొటెన్షియల్ని మిగిలినటువంటి అనవసరమైనటువంటివి, లోకం అనేటువంటిది ఓ ప్రక్క నుండి నీ రిసోర్సెస్ను ఉపయోగించుకోవటం వలన దానికి వ్యయమైపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి నువ్వు ఇచ్చేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపేటువంటి సమయమే కానీ, ధనమే కానీ, నీ టాలెంట్సే కానీ, ఇవన్నీ కూడా నువ్వు తగ్గిపోయేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడవలసి ఉన్నది. తర్వాత దేవుని చిత్తం అనేటువంటి దానికి మనలను మనం లోబరుచుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మందికి దేవుని చిత్తము అంటే ఏమిటి అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలుగుతుంది. దేవుని యొక్క చిత్తం అంటే వాక్యం ఏమైతే సెలవిస్తూ ఉన్నదో ఆ వాక్యమునకు మనలను మనము విధేయులనుగా తీర్చుకోవటం అనేటువంటిది, అదే దేవుని యొక్క చిత్తము. కొన్నిట్లో మనకు పూర్తి స్పష్టత అనేటువంటిది ఉండదు. దేవుని వాక్యమును చదివినప్పుడు మనం ఎక్కడైనా క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడి ఏ మార్గమున వెళ్ళాలి అనేటువంటి సంశయం మనకు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యము మాత్రమే మనకు పూర్తి స్పష్టతను ఇవ్వకపోవచ్చు. ఆ సమయంలో నువ్వు ప్రార్థించేటువంటి వాడుగాను ప్రార్థనలను పెద్దవారైనటువంటి వారిని కోరి వారి యొక్క సలహాలు కూడా తీసుకుంటూ నీవు నిజముగా దేవునికి లోబడాలి, నా బ్రతుకు ద్వారా, నా యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి నేను మహిమపరచాలి అనేటువంటి ఆ యొక్క ఆశతో గనుక నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే దేవుడు తెలియని రీతిగానే నీ యొక్క మార్గమును ఆయన మార్గంగా చేయగలిగిన వాడై ఉంటాడు. అయితే నువ్వు ముందుగానే ఈ మార్గంలో వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉన్నట్లయితే నువ్వు పోయేటువంటి మార్గము దేవుని మార్గము కాకపోవచ్చు. అది దేవుని మార్గముగా నీకు వర్చువల్గా కనబడుతూ ఉంటుంది, కానీ అది రియల్గా దేవుని మార్గము కాకపోవచ్చు. కాబట్టి దేవుని చిత్తం అనేటువంటిది చాలా, అది ఒక లోతైనటువంటి అంశము. దానిలో మనం ఎంతో అనుభవం కలిగినటువంటి వారమై ముందుకు నడవవలసి ఉన్నటువంటి వారమై ఉన్నాము. అయితే అనేక మంది ఈ విషయంలో తప్పు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. చివరిగా మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాచుకొనటం అనేటువంటిది, తర్వాత శోధన నుండి తొలగిపోవటం అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి విషయాలు. మనసాక్షిని మనము జాగ్రత్తగా కాచుకోవటం ఎప్పుడైతే మానేస్తూ ఉంటామో, ఓవర్ రైడ్ చేస్తూ ఉంటామో, మనసాక్షి మనకి పరాంధిత నువ్వు చేస్తున్నావు తప్పు అని చెప్తున్నప్పుడు దాన్ని ఓవర్ రైడ్ చేసి ఆ పర్వాలేదు నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు, నన్ను ఎప్పుడు మంచివాడు అన్నావు, నేను చేసేది ఎప్పుడు కరెక్ట్ అని అన్నావు అన్నట్లుగా మనం దాన్ని ఓవర్ రైడ్ చేసేసి మన ఇష్టానుసారంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మన ఆ సమయంలో నీవు అలాగే చేస్తూ ఉన్నటువంటి రీతిలో ముందుకు సాగుతున్నట్లయితే మనసాక్షి కూడా చనిపోతుంది, అది నేను ఇక తొందర చేయదు, వదిలేస్తుంది. కాబట్టి మనసాక్షిని మనము జాగ్రత్తగా కాచుకోవటం అనేటువంటిది, మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనము దేవుని వాక్య వెలుగు ప్రకారము మన జీవితమును సరిచేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొందరు శోధన నుండి తొలగిపోయేటువంటి వారిగా ఉండరు, శోధన ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. మేము విశ్వాసంగానే వెళుతున్నామండి అని చెప్తూ ఉంటారు. శోధన నుండి తొలగిపోమ్మని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నట్లయితే, శోధన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆనందిస్తూ ఉండేటువంటి వాడు అయినట్లయితే నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు, నువ్వు విశ్వాసం ఎలా ముందుకు సాగగలవు నువ్వు. ఈ విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకునవలసి ఉన్నది. కాబట్టి ఈ దినమందు మనం ఆలోచించినటువంటి యొక్క విషయములన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసి పరీక్షించి వీటిని గురించి లోతుగా ఆలోచించి మనము మనలను సరిచేసుకునవలసి ఉన్నది. మనము తీసుకునవలసినటువంటి జాగ్రత్తలను తీసుకోకపోయినట్లయితే విశ్వాస జీవితంలో త్వరలోనే మనం పూర్తిగా లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాము. కొంతమంది వేషధారణ జీవితంలోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. అంటే తెలిసిన వారు కనబడినప్పుడు భక్తిగా నటించటం అనేటువంటిది, ఎవరు చూడనప్పుడేమో వారు తమ యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించటం అనేటువంటిది చేస్తుంటారు. ఇంకొంతమంది ఏమో నామకార్థమైనటువంటి భక్తి జీవితంలోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ దినమందు ఈ లోకము నుండి సాతాను నుండి నువ్వు ఆనాడు పొందాను అని చెప్తున్నటువంటి యొక్క స్వాతంత్రం అనేటువంటిది, ఆ రక్షణ అనేటువంటిది ఏ స్థితిలో ఉన్నది, మనలను మనము పరీక్షించుకొని పరిశీలించుకొని దేవుని యొక్క సన్నిధిలో చక్కబెట్టుకునవలసినటువంటి గడియ ఆసన్నమైనది. ఆ విధంగా చేయనట్లుగా దేవుడు మనకందరకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమయుడు అయిన తండ్రి, ఈ దినమందు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క కొద్ది మాటలు మా హృదయములలో పనిచేయనట్లుగా మాకు సహాయం చేయండి. మీరు మాకు స్వతంత్రమును అనుగ్రహించవలనని, కీడు నుండి పాపం నుండి సాతాను యొక్క చెర నుండి మమ్మలను విడిపించినప్పటికీ మేము మా ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే, భయము తప్పి నడిచినట్లయితే మేము త్వరలోనే వెనుకకు వెళ్ళిపోగలమనేటువంటి విషయాన్ని మేము ఎన్నడూ మర్చిపోకుండాట్లుగా మాకు సహాయం చేయండి. మాలో కొంతమంది మేము ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నామేమో మాకు తెలియదు. ఇతరులను మెప్పించే నిమిత్తమే వేషధారణ బ్రతుకు బ్రతికేటువంటి వారంగాను కొన్నిసార్లు మా యొక్క విశ్వాస జీవితం అంతా అయిపోయిందిలే, ఇది మా వలన అయ్యేటువంటిది కాదు అన్నటువంటి విధంగా నిరాశ చెందినటువంటి వారమై లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగాను ఉన్నామేమో తండ్రి. దేవాని యొక్క వెలుగులోనికి వచ్చి మమ్మలను మేము చక్కబెట్టుకున్నట్లుగా మాకు కావలసినటువంటి సహాయమును మీరు దయచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.